ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతము దశమ స్కందము అధ్యాయం 75 శ్లోకం 30. దుర్యోధనుడు అవమానితుడవుట. అధ్యాయం పేరు ఇథం రాజా ధర్మసుతో మనోరథ మహార్ణవం సుదుస్తురం సముతుర్య కృష్ణే ఆసీద్ కథజ్వరాః. ఇథం రాజా ధర్మసుతో మహార్ణవం మనోరథ మహార్ణవం సుదుస్తరం సముతీర్య కృష్ణేనాసీద్ గతజ్వరః. ఇథం రాజా ధర్మసుతో మనోరథ మహార్ణవం సుదుస్తురం సమతీర్య కృష్ణేనాసీద్ గతజ్వరః. ఇథం ఈ ప్రకారము రాజా రాజు ధర్మ యమధర్మరాజు యొక్క సుతః సుతుడగు మనారథ కోరికేనడి మహా ఆత్మవం గొప్ప సముద్రమును సుదుస్తురం దాటశక్యమైనది సుముతీర్య దాటినవాడై కృష్ణేన కృష్ణుని వలన ఆసిద్ అయ్యను గతజ్వరః జ్వరస్థితి నుండి ముక్తుడు. భావము భాష్యము చెప్పినది శిష్యులైనటువంటి అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్. ఈ విధముగా ధర్మసుతుడగు ధర్మరాజు కృష్ణ కృపచే విశాలము దుస్తరమునకు మనోరథ సముద్రమును దాటిన వాడై చివరకు విగతజ్వరుడయ్యను. పాశ్యము దేవదేవుడకు శ్రీకృష్ణుని యొక్క పరమ ఆధిపత్యమును అట్లే అతనికి శరణాగతులయ్యడి వారు పొందిడి వరములను ప్రపంచమునకు చూపవలనని తీవ్రమగు కోరికను ధర్మరాజు కలిగి ఉండెనని శ్రీమద్భాగవతునందలి గడిచిన అధ్యాయములు స్పష్టంగా వివరించినవి. ఆ కార్యమును చేయుట కొరకే ధర్మరాజు అత్యంత కష్టకరమైన రాజస్వ యజ్ఞమును నిర్వహించెను. దీనిని గురించి శ్రీల ప్రభుపాదులు ఇట్లు వ్యాఖ్యానించిరి. ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కడు ఏదో ఒక కోరికను కలిగి ఉన్నాను. ఎవరునూ తన కోరికను పూర్తిగా తీర్చుకునలేడు. కాని కృష్ణుని ఎడగల అంకురితమకు భక్తి కారణమున ధర్మరాజు రాజస్వ యజ్ఞ నిర్వహణము ద్వారా తన కోరికలన్నింటినీ తీర్చుకునగలిగాను. రాజస్వ యజ్ఞ వర్ణనను బట్టి అటు మహోత్సవము గొప్ప మనోరథ సముద్రమే అయి ఉన్నట్లు గోచరించుచున్నది. సాధారణ మానవునికి అటువంటి సముద్రం దాటుట అసాధ్యమే అయినను కృష్ణానుగ్రహముచే ధర్మరాజు దాన్ని సులభముగా దాటగలిగిన వారై చింతాముక్తుడయ్యను. ఓం అజ్ఞాన తిమిరాందశ జ్ఞానాంజనక్షలాకయ చక్షుర్మిళితం యేన తస్మై శ్రీ గురువే నమః. నమా ఓం విష్ణుపదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామనే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారణి వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తరుంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఇథం రాజా ధర్మసుతో మనోరథ మహార్ణవం సుదుస్తరం సమతీర్య కృష్ణేనాసిన్ గతజ్వరః. ఈ విధముగా ధర్మసుతురగు ధర్మరాజు కృష్ణ కృపచే విశాలము దుస్తరమగు మనోరథ సముద్రము దాటిన వాడై చివరకు విగతజ్వరుడయ్యను. వెరీ వండర్ఫుల్ శ్లోక ఇది శ్రీమద్ భాగవతంలో. దీనిలో ఇక్కడ మనోరథ సముద్ర ఇది చాలా ముఖ్యమైనటువంటి పదాలు. ఇక్కడ మనోరథం ముఖ్యంగా ప్రతి ఒక్క మన ఆచార్యులు గాని తర్వాత శ్రీమద్ భగవద్గీతలో కృష్ణుడు గాని వివరిస్తున్నాడు, ప్రతి ఒక్క బద్ధజీవి మనోరథం అటువంటి రథంలో ప్రయాణం చేస్తూ ఉంటాడనమాట. మనస్సు అనేటువంటి రథంలో మనస్సు ఎట్లా తీసుకుపోతే అట్లా తీసుకెళ్ళిపోతుంది అనమాట అతన్ని. మనసు ఏ విధంగా పోతే మనిషి ఆ విధంగా వెళ్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, ధర్మరాజు యొక్క మనోరథము సాధారణటువంటి భౌతిక వ్యక్తి మనోరథము వేరే. ఇక్కడ ఈ మనోరథం అనేటువంటి మనోరథంతో ఈ యొక్క సముద్రం అనేటువంటి రాజయజ్ఞాన్ని దాటాడు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఆయన కోరిక ఒక సముద్రంతో పోలుస్తున్నారు ఆయన కోరికని, ఈ యొక్క ధర్మరాజు యొక్క కోరికని, రాజయజ్ఞం చేసేటువంటి కోరిక ఆయన కలిగింది. దాన్ని మనోరథం ఆయన యొక్క మనస్సు యొక్క కోరిక. ఈ రాజయజ్ఞాన్ని ఒక సముద్రంతో పోలుస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ మనం చాలా ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయము, మన యొక్క కోరికకి ధర్మరాజు యొక్క కోరికకి చాలా వ్యత్యాసం ఉంది. అదేవిధంగా మనం పొందేటువంటి, మనం ఈదేటువంటి సముద్రానికి, ధర్మరాజు ఈదేటువంటి సముద్రానికి, మన ఈవెన్ భౌతిక ప్రపంచాన్ని కూడా సముద్రంతో పోలుస్తుంటారు. భౌతిక ప్రపంచాన్ని కూడా, దీనికి మనకు బెస్ట్ ఉదాహరణ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఎవరన్నా ఒక వ్యక్తి, రోగం ఉంటుంది అతనికి, లివర్ ప్రాబ్లం ఉంటుంది అతనికి. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చెప్తాడు, ఇంత రీసెంట్లీ ఒక వ్యక్తి వచ్చాడనమాట, ఇక్కడ కోట్రస్ నుంచి వచ్చాడు అతను, అతను బాగా ఈ మద్యపానాన్ని సేవించి బాగా అతనికి లివర్ పాడైపోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏం చేశాడు, అతనికి ట్రీట్మెంట్ ఇచ్చాడు, నువ్వేం ఆహారం తీసుకోకూడదు, నువ్వు జస్ట్ జ్యూసెస్ని తర్వాత ఫ్రూట్స్ మాత్రం తీసుకోవాలని చెప్పాడు. అతను ఫాస్టింగ్ ఉన్నాడు, ఏం తీసుకోవడం లేదు, గ్రెయిన్స్ తీసుకోవడం లేదు, తర్వాత ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం లేదు, ఓన్లీ ఫ్రూట్స్ జ్యూసే తీసుకుంటున్నాడు. రేపు ఏకాదశి వస్తుంది, వైకుంఠ ఏకాదశి, డివోటీస్ కూడా ఫాస్టింగ్ ఉంటారు, రేపు చాలా మంది ఫాస్టింగ్ ఉంటారు కదా, ఉపవాసం ఉంటారు. ఇప్పుడు ఆ రోగికి ఉండేటువంటి ఉపవాసము, రేపు భక్తులు ఉపవాసం ఒకటేనా? అది తేడా ధర్మరాజు యొక్క మనోరథానికి, మన యొక్క మనోరథానికి, ఆయన ఈదేటువంటి సముద్రానికి, మనం ఈదేటువంటి సముద్రానికి. ఒక రోగి ఫాస్టింగ్, ఒక భక్తుడు ఉపవాసం, దానికి ఎంత తేడా ఉందో. అతను తన యొక్క సొంత రోగాన్ని నయం చేసుకునే దానికోసం ఇంకా వేరే ప్రయత్నం లేదు, వేరే ఇంకా ఆ యొక్క అవకాశం లేదు, కాబట్టి అతను ఇంకా ఉపవాసం ఉండాల్సిందే. బట్ భక్తులు రేపు వైకుంఠ ఏకాదశికి ఉపవాసం ఉంటారు, వాళ్ళ ఆరోగ్యం బాగుంది, శరీరం బాగుంది, తింటే ఆహారం బాగా అరుగుతుంది. అయినా కానీ వాళ్ళు ఏం చేస్తారు, భగవంతుని యొక్క సంతృప్తి కోసం, భగవంతుని యొక్క ఆయన సంతృప్తి కోసం, ఆయన సంతృప్తి కోసం భగవంతుని యొక్క భగవద్గీతలో కృష్ణ చెప్తున్నాడు, భోక్తారం యజ్ఞ తపసం సర్వలోక మహేశ్వరం శృతం సర్వభూతానాం జ్ఞాత్వామం. భగవంతుని యొక్క సంతృప్తి కోసం మనం ఏం చేయాలి, కార్యక్రమాలు. ఇంకొక చిన్న ఒక చిన్న కథ మనం ఇంకా బాగా క్లియర్ అయ్యే దానికి ఈ యొక్క విషయము. ఒకసారి ఏమిటంటే ఒక పెద్ద జమీందారు ఉన్నాడనమాట, వెరీ చాలా పెద్ద ధనవంతుడు అతను. అతను పెద్ద మామూలుగా ధనం ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద భవనాలు నిర్మించుకుంటారు, రాజప్రహారాలు మాదిరి ఉంటాయన్నమాట. మొత్తం చుట్టూ అంత పెద్ద 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 కంపౌండ్ వాళ్ళు కట్టుకుని లోపల పెద్ద పెద్ద భవనాలని నిర్మించుకుంటారన్నమాట. ఈ వ్యక్తి కూడా మంచి రాజప్రసాదం లాంటి భవనం ఉంది, పెద్ద ప్రహరీ కట్టాడనమాట. సరే రోజు ఏం చేస్తారంటే, కలియుగంలో జనాలకు డిసిప్లిన్ లేదు, ఏం చేస్తారు, మామూలు పెద్ద గోడ కనిపిస్తే కలియుగంలో ఏం చేస్తారు జనాలు, దాన్ని అంటించేస్తారనమాట, పోస్టర్లు తర్వాత రకరకాలు. రోజు అతను ఏం చేస్తారు, రోజు తీసేసేది, పోస్టర్లు అంటించేస్తున్నారు, ఇతను రోజు తీసేసేది అనమాట. రెండు రోజులు అతని పనే అనమాట, ఎందుకంటే బాగా కష్టపడి ఇల్లు కట్టుకుని అతను ఎంతో ఇంతంటే ఇల్లు అంటే చాలా బంధన అనమాట జనాలకి. దాన్ని ఎప్పుడు చూసుకుంటుంటారు, దాన్ని మెయింటైన్ చేస్తుంటారు, రోజు దాని గోడలను చూస్తుంటారు, దానికి ఏదన్నా చీలలు కొట్టారా, పెయింట్ ఏమన్నా పోయిందా, దానికి చీలలు కొడితే అతను హృదయంలో కొట్టినట్టు అనమాట, చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ఇతనికి ఆ పోస్టర్లు అంటిస్తుంటే అతనికి చాలా చిరాకు ఉంది అనమాట, ఇంత కష్టపడి ఇంత ఖర్చు పెట్టి నేను గోడను కట్టించాను, ఈ పోస్టర్లు అంటించేస్తున్నారు వీరు అని చెప్పి రోజు దాన్ని క్లీన్ చేయడం, మళ్ళీ ఇంటొచ్చాడు. సరే ఒకరోజు ఏం చేశారంటే బయట వెళ్ళాడనమాట, తెల్లవారిని సాయంత్రం ఇక్కడ నిలబడుకుని అందరికీ చెప్తున్నాడు వచ్చిన వాళ్ళకంతా కూడా, రేపటి నుంచి ఎవరన్నా కానీ ఇక్కడ కానీ పోస్టర్లు కానీ అంటించినట్లయితే వాళ్ళు కాళ్ళను ఇరకదీసి దాన్ని తీసేసి ఇక్కడ నేను ఈ యొక్క పోలీస్ స్టేషన్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పారు. రక్షభటులకి ఫిర్యాదు చేస్తానని చెప్పి తీవ్రంగా అతను పదజాలను ఉపయోగించి తీవ్రమైన హెచ్చరికలు చేస్తూ అందరికీ ఆ యొక్క వార్త వెల్లడి చేశారు. ఎవరు కానీ ఇక్కడ అంటిస్తే వాళ్ళు నేను క్షమించను, వాళ్ళు నేను శిక్షిస్తాను అని చెప్పి చెప్పాడు. సరే సాయంత్రం అయిందనమాట, ఇతను అలసిపోయినాడు, లోపలికి వెళ్ళిపోయాడు. ఆ దారిలో ఇద్దరు పిల్లలు వెళ్తున్నారనమాట, ఒక పేరు రాము ఇంకొకరి పేరు చింటూ, ఇద్దరు వెళ్తున్నారనమాట. సరే ఈ రాము చెప్పాడనమాట, వాళ్ళు కూడా విన్నారు, ఈ యొక్క వ్యక్తి అతను సూచనలు ఇచ్చేది హెచ్చరికలు చేసేదంతా విన్నారనమాట. ఈ రాము చింటూకి చెప్పాడనమాట, ఏ చింటూ నేను ఛాలెంజ్ చేస్తున్నా, నేను ఇప్పుడు నువ్వు కానీ ఆ గోడపైకి వెళ్ళి నువ్వు కానీ రాసినట్లయితే నీకు నేను బహుమానం ఇస్తాను, నీకు 100 రూపాయలు ధనాన్ని ఇస్తాను అని చెప్పాడు చింటూకి. ఎందుకంటే రాస్తే ఏం చేస్తాడో ఆ వ్యాపారవేత్త కాలు ఇరగొడతాడు అనమాట. అతను చింటూ ఏం చేశాడంటే ఎస్ నేను రాస్తానని చెప్పి చెప్పాడు అనమాట. ఇతనికి హ్యాపీ, ఎందుకంటే అతని ఈ వ్యాపారవేత్త దగ్గర అతన్ని దండింపు చేయాలన్నమాట. సరే ఒక పెద్ద నిచ్చెను తీసుకొని వచ్చి పైకి ఎక్కాడనమాట ఇతను చింటూ, వెళ్ళి పైన రాస్తూ ఉన్నాడనమాట. ఇతను కింద చూస్తున్నాడు, వ్యాపారవేత్త రావాలి, ఇతను పట్టుకోవాలి, కొట్టాలన్నమాట. అయితే అతను లోపల అలసిపోయినాడు, రాలేదనమాట. చివరికి అతను రాసేసి దిగేటప్పుడు ఇతను వదిలేదు ఇష్టం లేదు ఇతనికి, రాముకి ధనం పోతా ఉంది, అదే సమయంలో అతను రాసేసి ఎస్కేప్ అయిపోతాడనమాట. అక్కడ గేట్ దగ్గరికి వెళ్ళి వ్యాపారవేత్తను పిలిచాడనమాట, చూడయ్యా తొందరగా రావయ్యా బయట, చూడు నువ్వు ఇంత పెద్ద హెచ్చరికలు చేశావు, ఇతను వచ్చి రాసేస్తున్నావు చూడు అని చెప్పి గట్టిగా అరిచాడనమాట గేట్ దగ్గరికి వెళ్ళి. అతను ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడనమాట. వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళాడు, గోడ దగ్గరికి వెళ్ళి ఆ చింటూనే దిగు అని చెప్పి చెప్పాడనమాట. అని చూశాడు, చూసిన తర్వాత చింటూ దిగాడు. ఇతనికి హ్యాపీగా ఉంది రాముకి, ఎస్ ఇతన్ని పట్టించేశాను, ఇతనికి కాళ్ళు ఇరగబడతాయి ఈరోజు అనుకున్నాడు. సరే దిగేసిన తర్వాత ఈ చింటూ ఏం చేశాడంటే వ్యాపారవేత్త ఇంట్లోకి తీసుకెళ్ళిపోయాడనమాట. ఇతను ఇంకా హ్యాపీ అయిపోయినాడు, బయట కొడితే ఎవరినో చూస్తారు, లోపల అయితే ఇంకా ఎక్కువగా బాధ్యత అని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లాడు అని చెప్పి అనుకున్నాడు ఈ రాము. లోపలికి వెళ్ళిపోయినాడు అనమాట. లోపలికి ఒక 1/2 గంట సేపు రాలేదనమాట. ఇతను చాలా హ్యాపీ రాము, ఇతనికి బాగా దెబ్బలు పడింటాయి, అంత బట్టలంతా తినిపి వస్తాడని చెప్పి అనుకున్నాడు అనమాట. అయితే బయట వచ్చేటప్పుడు దీనికి ఆశ్చర్యం అయిపోయింది, పెద్ద షాక్ ఇతనికి. అతని చేతిలో మంచి ఫలాలు పండ్లు గార్లెండ్ ఉంది మెడకి, 200 రూపాయలు ధనం ఉంది, ఎంతో నవ్వుతూ బయట వస్తున్నాడు. ఇతనికి రాముకి ఆశ్చర్యం అయిపోయింది, ఇదేంది ఇది, వీడు తనకు తెలిసినవి ఇంత పెద్ద ఎంతో గ్లోరిఫై చేయబడి అన్ని రకాలటువంటి స్వీట్లు ఫలాలు అన్ని ఇచ్చి మెల్లో గార్లెండ్ వేసి తీసుకొచ్చాడు బయట వచ్చాడు. నవ్వుతూ వచ్చాడనమాట చింటూ. అదే ఏమైంది ఏమైంది ఇదేనే, నువ్వు గోడ పెంచి చూడు అని చెప్పాడు అనమాట. ఇంత దగ్గర మీ గోడ చూశాడు ఇతను రాసిండేది. అతను ఏం రాశాడంటే, స్టిక్ నో బిల్స్ బై ఆర్డర్ ఎనీబడి వైలేట్ ద ప్రిన్సిపల్ బి ప్రాసిక్యూటెడ్ అని చెప్పి రాశాడనమాట. ఏం రాశాడు అక్కడ, ఎవరు కానీ ఇక్కడ కాగితాలు అంటించరాదు అని చెప్పి రాశాడు. ఇది ఇతను చూసిన లేదు, ఎవరు చింటూ చూడలేదు, రాము చూడలేదన్నమాట. అందుకని రాసేది అతను యజమాని ఆ గోడ మీద రాయొద్దని చెప్పి తీవ్రంగా హెచ్చరిక చేశాడు. ఇతను రాశాడు ఎవరు చింటూ పోయి రాశాడు. ఆ యొక్క యజమాని మనోరథాన్ని మనసుని గుర్తించి ఆయన కోరిక అనుగుణంగా రాశాడనమాట. కాబట్టి అతను ఎంతో గౌరవించాడు. ఇంతకుముందు కూడా రాశాడు, చాలా మంది రాశారు, వాళ్ళందరినీ తిట్టాడు అతను. ఇప్పుడు ఇతను రాశాడు, ఎందుకంటే అతని కోరిక అనుగుణంగా రాశాడు, అతన్ని కీర్తించాడు. ధర్మరాజు చేసేది అదే అనమాట. యుధిష్ఠిరుడు మహారాజు ఏం చేస్తున్నాడు, భగవంతుని గ్లోరిఫై చేయాలని. ఎంతోమంది యజ్ఞాలు చేస్తారు, ఎంతోమంది ఉత్సవాలు చేస్తారు, బట్ దాన్ని గ్లోరిఫై చేయడం లేదు. అంటే వాళ్ళు స్వార్థం కోసం చాలామంది చేస్తారు, భక్తులు కూడా చేస్తారు, భక్తులు కూడా ఈ యొక్క భగవంతుని కోసం ఈ యొక్క యజ్ఞాలని కీర్తనలంతా చేస్తారు. శ్రీమద్ భాగవతం కానీ ఆచార్యులు కానీ దాన్ని కీర్తిస్తూ ఉందన్నమాట. అక్కడ స్వలాభం అనేది లేదు, అతను ఎటువంటి స్వలాపేక్షత అక్కడ లేదనమాట. ఎంతోమంది పెద్ద పెద్ద భవనాలను నిర్మిస్తారు, మందిరం నిర్మిస్తే అందరూ గ్లోరిఫై చేస్తారు, టెంపుల్ నిర్మిస్తే చాలా గ్లోరిఫై చేస్తారు అందరూ, బ్యూటిఫుల్ మందిరం అని చెప్పంటారు, ఎందుకంటే అది భగవంతుని కోసం. కాబట్టి ఇక్కడ భగవంతుని యొక్క కోరిక అనుగుణంగా భగవంతుని కోసము మనం చేసేటువంటిది అది గ్లోరిఫై చేయబడింది, దానికోసం తీసుకున్న కష్టాలని కీర్తించబడింది. ఇక్కడ మన పరిస్థితి వేరే, మనం కష్టపడుతున్నాం దేని ద్వారా, మన కర్మ ద్వారా మనం కష్టపడుతున్నాం, మనం సంసారమైనటువంటి సముద్రంలో మనం ఈదుతున్నాం. బట్ ఇక్కడ ఈరోజు శ్లోకంలో ఏం చెప్తున్నారు, ధర్మసుతుడు ఆయన మనోరథ సముద్రం దాటేశాడనమాట. సముద్రం లాంటిది అనమాట రాజసూయ యజ్ఞం. అంత కష్టం తీసుకున్నారు ఆయన. రాజసూయ యజ్ఞం అంటే చేయడం అంటే అంత సులువు కాదు, అదంత సులువు కాదనమాట, చాలా కష్టమైనటువంటి పని. చిన్న యజ్ఞం చేయాలన్నా కానీ, ఒక చిన్న ఉదాహరణ, మామూలు సాధారణ యజ్ఞానికే ఏదైనా చిన్న తప్పిదం జరిగితే గనా చాలా పెద్ద పనిష్మెంట్ అనమాట. ఉదాహరణకి కలియుగంలో జనాలు నిన్న ఒక ఆయన వచ్చారనమాట. ఒక వ్యక్తి మాట్లాడుతూ, మా గురువుగారు యజ్ఞం చేశారు స్వామి అని చెప్పి చెప్పారనమాట. ఏం యజ్ఞం అంటే విశ్వకళ్యాణం కోసం యజ్ఞం చేశారు. 24 గంటల యజ్ఞం చేశాడు, 24 అవర్స్ యజ్ఞం చేశాడంట. ఆయన ఏం పోసి అంటే కిరసనాలు పోసి చేశారనమాట. కిరోసిను కర్రలు అన్ని తీసుకొచ్చి, బస్టాండ్లో కర్రలు ఉంటాయి కదా, ఆ కర్రలు తీసుకొచ్చేసేది, కిరసనాలు పోసేది, యజ్ఞం చేసేది. ఇది కాదు యజ్ఞం చేసేటండి. యజ్ఞం అనేది చాలా ప్యూర్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చిన్న తప్పుగా జరిగినటువంటి యజ్ఞంలో. అందుకనే కలియుగంలో శాస్త్రాలు చెప్తుందంటే, కృతయతో దయతో విష్ణు త్రేతాయం యజతోమకం దోపరే పరిచర్యాయం కలోదద్ హరికీర్తనం. కృతయతో దయతో విష్ణు, కృతయుగంలో తపస్సు ధ్యానం, త్రేతాయం యజతో మఖం త్రేతాయుగంలో యజ్ఞాలు, దోపరే పరిచర్యాయం దోపరయుగంలో పరిచర్య విగ్రహారాధన, కలోదద్ హరికీర్తనం కలియుగంలో నామ సంకీర్తన. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. యజ్ఞం చేసేటప్పుడు ఆ కర్రల్లో కానీ ఏదైనా పురుగు ఏదైనా ఉందంటే గనా, అది కానీ యజ్ఞంలో ఆహుతి చేస్తే, ఎవరైతే యజ్ఞం చేస్తున్నారో ఎవరైతే యజ్ఞం చేపిస్తున్నారో వాళ్ళ కడుపులో పురుగులు పడతాయి అన్నమాట. ఇది శాస్త్ర ప్రమాణం. అంత డేంజర్ చేసిన వాళ్ళు కూడా, కాబట్టి వెరీ డేంజర్. అదేవిధంగా అక్కడ కానీ యజ్ఞంలో ఆ రిత్వికులు కానీ తప్పు చేసినట్లయితే కానీ రాజుకు పడిపోతుంది అనమాట. ఉత్తరవైపు ఉన్నటువంటి అతను చేసేటువంటి వ్యక్తి తప్పు చేసినట్లయితే రాజుకి అది ఆపద జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా యజ్ఞానికి మొదట ఏమంటే, యజ్ఞం చేసేవాళ్ళు ప్యూర్గా ఉండాలి, చేసే వ్యక్తి అతను పవిత్రంగా ఫస్ట్ వచ్చి అతను మంచి భక్తుడై ఉండాలి, మంచి గుణాలు కలిగి ఉండాలి, వాక్శుద్ధి ఉండాలి, బ్రాహ్మణ యొక్క గుణాలంతా కలిగి ఉండాలి. అతను సంస్కారంలో జన్మించాలి మొదట, బై జన్మే, అతని యొక్క జన్మే, ఆ గర్భధానమే పవిత్రంగా ఉండాలన్నమాట. అంటే అసలు శాస్త్రాల ప్రకారము క్వాలిఫైడ్ అయినటువంటి లైక్ భగవంతుని యొక్క నామ సంకీర్తనలో పవిత్రమైన వ్యక్తులు కూడా యజ్ఞానం చేయొచ్చు. అయితే ఇంతకుముందు ప్రీవియస్ యుగంలో ఏమైతే అతను గర్భంలో వచ్చినప్పటి నుంచి ప్యూర్గా ఉండాలి, అతను తినేటువంటి ఆహారం పవిత్రంగా ఉండాలి, అతని యొక్క వాక్కు శుద్ధిగా ఉండాలి, ప్యూర్గా ఉండాలి. తర్వాత ఆ యొక్క ధాన్యాలు కూడా యజ్ఞానికి వాడేటువంటి ధాన్యాలు కాలుకి తగిలిందకూడదు, అవి పవిత్రంగా పండిండాలి. ఎట్లంటే అట్లా కాదనమాట, మనం బస్టాండ్లో ఎట్లంటే అట్లా కొనుక్కొచ్చేస్తాం నవధాన్యాలని, అంటే ఎఫెక్ట్ లేదు. ఇంకోటి ఏమంటే, మనకి ఇంకొన్నిసార్లు మనం అపరాధ భావనలో కూడా వెళ్ళిపోతాం. యజ్ఞాలు అది వరస్ట్ అనేస్తాం, అది కూడా తప్పు. యజ్ఞం ఎప్పుడు వరస్ట్ కాదు, అది వెరీ ప్యూర్, వెరీ పవర్ఫుల్. ఈవెన్ రూప గోస్వామి, సనాతన గోస్వామి వాళ్ళు జాబులు వదిలేసి వెళ్ళేటప్పుడు పవిత్రమైనటువంటి బ్రాహ్మణులను తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో యజ్ఞాన్ని చేపిస్తారనమాట. పవిత్రంగా చేస్తే అది ఎఫెక్ట్ ఉంది, తప్పనిసరిగా ఉంది దాని యొక్క ప్రభావము. అయితే ఆ విధంగా పవిత్రంగా చేసేవాళ్ళు, అదే సమయంలో మనం యజ్ఞాలని ఖండనం చేసేదానికి లేదు. ఆ యజ్ఞాలు ఎంతో ప్యూర్. నా యజ్ఞం ముఖతోయమే భగవాన్ సర్వయజ్ఞ బుక్ హింజితే హవిషారాజన్ యథావిప్ర ముఖేహుతే. శ్రీమద్ భాగవతంలో నారదము చెప్తున్నారు, యుధిష్ఠిర మహారాజుకి భగవంతుడు 2 రోజుల ఆహారాన్ని తీసుకుంటాడు అనమాట. ఒకటి హవిష్ ద్వారా, యజ్ఞంలో చేసేటువంటి ఆహుష్ ఉంది కదా, ఆ యజ్ఞం మనం చేసేటువంటి ఆ యజ్ఞంలో మనం వేస్తాం కదా ఆహారాన్ని, ఆ హవిష్ ద్వారా భగవంతుడు ఆహారాన్ని తీసుకుంటాడు. తర్వాత బ్రాహ్మణుడు వైష్ణవుని యొక్క ముఖారవిందం ద్వారా, ముఖం ద్వారా, విప్ర ముఖే హుతే, విప్ర అంటే వైష్ణవుడు బ్రాహ్మణుని యొక్క ముఖం ద్వారా ఆహరిస్తాడు. కాబట్టి యజ్ఞము అది ఎంతో గ్లోరియస్, అది శాస్త్రం భగవంతునికి చాలా ముఖ్యమైనటువంటిది. అదే సమయంలో చేసేటువంటి విధానం, కలియుగంలో అపవిత్రత లేదు. ఆ యొక్క పత్రి సమంగా ఉండాలి, గోవు నెయ్యి, మన ఇంతకుముందు ఎన్నోసార్లు నేను వివరించాను, నెయ్యి కూడా ఎంతో ప్యూర్గా ఉండాలి. ఫస్ట్ గోవులు అవి సంకరణ జాతి ఉండకూడదు. సంకరణ అంటే వాటిని ఏం చేస్తారంటే, పంది గోవును కలిపి, ఇప్పుడు జెర్సీ ఆవులు అంటారు వాటిని, పాలు ఎక్కువ వచ్చేదాని కోసం ఏం చేస్తారంటే గోవును కూడా సంకరణ చేశారనమాట. డెవలప్మెంట్ అనమాట, అది ఆవుని సంకరణ చేసి తీసింటారనమాట. అట్లా కాకుండా అది దేశీ, పవిత్రంగా ఉన్నటువంటి దేశీ ఆవు, అది గర్భాన్ని ధరించి పవిత్రంగా. తర్వాత అది అడవికి వెళ్ళాలన్నమాట, మేత కూడా మనం కట్టేసి గడ్డి వేస్తే అది అడవికి వెళ్ళి అది బాగా ఆహారాన్ని స్వీకరించి, తర్వాత అది ప్రసవించిన తర్వాత వచ్చేటువంటి పాలని కర్రలతో ఈ మట్టి పాత్రలో బాయిల్ చేయాలన్నమాట. బాయిల్ చేసిన తర్వాత ఆ పాలని పెరుగు చేమురుగా వేసి, పెరిగిన తర్వాత ఆ పెరుగుని మళ్ళీ చిలకాలి కవంతో, చిలికిన తర్వాత వెన్న వస్తుంది, ఆ వెన్నని మనం ఏం చేయాలి, మళ్ళీ పాత్రలో వేసి కర్రలతోనే కంచాలన్నమాట. అది ప్యూర్ ఘీ. అటువంటి ఘీ టన్నులు టన్నులు కావాలన్నమాట అశ్వమేధ రాజసేకరణం చేయాలంటే. ఇప్పుడేం చేస్తున్నారంటే, సంకరణ జాతి ఆవులో పాలు వస్తే ఆ పాలలో నుంచి డైరెక్ట్గా తీయేస్తారన్నమాట వెన్న. దానివల్ల ఆ యజ్ఞ శిష్టని భగవంతుడు స్వీకరించడు. దాన్ని భగవంతుడు ఆ యజ్ఞంలో మనం స్వాహ చేసినా గానీ దాన్ని ఆయన అంగీకరించడం అన్నమాట. కాబట్టి కలియుగంలో ఏం చెప్తున్నారు, నామ సంకీర్తన యజ్ఞం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. మళ్ళీ అది ఒక పెద్ద ఎత్తు చేసేది, తర్వాత వచ్చిన వాళ్ళు చూసుకునేది చాలా పెద్దది. అందుకే ఇక్కడ సముద్రం అని చెప్తున్నారు. ఇక్కడ చూస్తే ఇంతకుముందు శ్లోకంలో చూడొచ్చు, ఇక్కడ ఎవరెవరు వచ్చినారు చూడండి. ఇక్కడ రాజా ప్రతిభ మహాశీలురగు ఋత్వికులు, బ్రహ్మవాదులు, సాధ్యులు, విశేషంగా ఆహ్వానించిన రాజులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, దేవతలు, ఋషులు, పితృదేవతలు, భూతములు, అనునాయులతో కూడి లోకపాలు అందరూ ధర్మరాజ యజ్ఞానికి వచ్చినారనమాట. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఒక రకంగా అన్ని రకాల్లో చేసినారు. ఈవెన్ భూతాలను కూడా ఇన్వైట్ చేశారనమాట వాళ్ళకి ఆహారం ఇవ్వడం కోసం. ఎందుకంటే వాళ్ళు కూడా ఆ యజ్ఞ శిష్టం తీసుకుంటే ఏం చేస్తారు వాళ్ళు, ఇది చాలా కఠినమైన యజ్ఞం. ఒక్కరికి డిస్ప్లీజ్ అయినా కానీ ఆ యజ్ఞం సంతృప్తి కాదు. అది ఒక్కరు అసంతృప్తి చెందినా కానీ యజ్ఞం సంతృప్తి కాదనమాట. ఇక్కడ అంత యజ్ఞం అయిపోయిన తర్వాత వీళ్ళందరినీ ఆయన ఆహ్వానించాడు ధర్మరాజు. దేవతలు వచ్చినారు, ఋషులు వచ్చినారు, గొప్ప గొప్ప బ్రహ్మవాదులు వచ్చినారు, భూతాలు వచ్చారు, వాళ్ళందరూ అంతా కూడా. వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు చివరిగా వెళ్ళేటప్పుడు ఇక్కడ ఏం చెప్తుంది శ్రీమద్ భాగవతం, సాధారణ మానవుడు అమృతం ఎంత పానము చేసినను తృప్తి చెందని విధముగా రాజర్షి హరిదాసుడైన ధర్మరాజుచే నిర్వహించబడిన అట్టి అద్భుతమొక రాజసాయ యజ్ఞమును ఎంత ప్రశంసించినను వారు సంతృప్తి చెందలేదు. మామూలుగా సాధారణ వ్యక్తులు మానవులు అమృతం తీసుకుంటే ఒకసారి ఏమవుతుందంటే, విదురుడు, కొంతమంది వేటగాళ్ళు ఈ యొక్క బద్రికాశ్రం దాటుకుని వెళ్తారనమాట. బద్రికాశ్రం దాటుకున్న తర్వాత ఒక 800 యోజనాల తర్వాత ఈ అలకాపురి వస్తుంది. యక్షుల యొక్క రాజధాని అది, యక్షులు ఉండేటువంటి ప్రదేశం అది. 800 యోజనాలు భరతవర్షానికి, వాళ్ళు భరతవర్షాన్ని దాటుకొని ఈ యక్షులు ఉండేటువంటి ప్రదేశానికి వెళ్తారనమాట విదురుడు, కొంతమంది వేటగాళ్ళంతా కూడా. వెళ్తే అక్కడ ఒక బ్యూటిఫుల్ పాత్ర ఒకటి ఉంటుందన్నమాట, బాగా కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ ఉంటాయి బాగా. దాని చుట్టూ భయంకరమైనటువంటి సర్పాలు తిరుగుతూ ఉంటాయి, 2 తలలు, 3 తలలు, 4 తలలు, 5 తలలు, 10 తలలు వరకు సర్పాలు తిరుగుతూ ఉంటాయి ఆ యొక్క పాత్రకు చుట్టూ. దాని లోపల ఒక బంగారు వర్ణంలో ఒక ద్రవం ఉంటుంది, బ్యూటిఫుల్ గా ఉంటుంది ద్రవం. విధులు ఏం చేస్తారంటే వేట వాళ్ళకి చెప్తారనమాట, ఇది అమృతం, ఇది దీన్ని కానీ సాధారణ మానవుడు కానీ తాగినట్లయితే అతనికి 10,000 సంవత్సరాలు ఆయుష్ వస్తుంది, ఎటువంటి ఆరోగ్యము అనారోగ్యం ఉండదు, వృద్ధాప్యం ఉండదు, తర్వాత ఎంతో ఆనందంగా అతను 10,000 సంవత్సరాలు జీవితం అతనికి ఉంటుంది, అనారోగ్యం లేకుండా, వృద్ధాప్యం లేకుండా, రోగాలు లేకుండా. ఇది అమృతం దాగితే వచ్చేటువంటి ఫలితం అన్నమాట. కాబట్టి మానవుడు ఈ యొక్క అమృతాన్ని సేవించినాడనుకో, అతను సంతృప్తి ఇంకా తాగాలనుకుంటాడు, ఇంకా తాగాలనుకుంటాడు. అట్లా ఇక్కడ ధర్మరాజు అటువంటి అమృతాన్ని ఎవరొద్దనుకుంటారు, సాధారణ మానవుడు వద్దనుకోడు, భక్తులంటే దాన్ని పట్టించుకోరనుకో. సాధారణ మానవుడు వీళ్ళేం చేశారు, వేటగాళ్ళు తాగేదానికి ప్రయత్నం చేశారు, దాన్ని పట్టుకున్నారనమాట. అయితే సర్పాలు కాటవేసి చనిపోయారు. సర్పాలు అక్కడ చుట్టూ తిరుగుతున్నాయి కదా, అది కుబేరుని కోసం పెట్టినటువంటి అమృతం అన్నమాట. కాబట్టి సాధారణ మానవుడు ఏ విధంగా అమృతపానాన్ని ఎప్పుడు తాగాలని చెప్పి అనుకుంటాడో మళ్ళీ 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 మళ్ళీ. అట్లా యజ్ఞానికి వచ్చినటువంటి వాళ్ళు, యజ్ఞానికి ఎంతో మంది వచ్చారు, దేవతలు వచ్చారు, ఋషులు వచ్చారు, భూతాలు అందరూ, వాళ్ళు మళ్ళీ 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 కీర్తిస్తున్నారన్నమాట ధర్మరాజు యొక్క యజ్ఞాన్ని. అంత ఒకసారి కీర్తించేది కాదు, మళ్ళీ మళ్ళీ కీర్తిస్తున్నారు అద్భుతమైనటువంటి యజ్ఞం అని. అంటే అది అది పూర్తిగా సఫలమైపోయింది అనమాట. ఆయన ఎందుకు ఎట్లా సఫలమైందంటే అంత కఠినమైనటువంటిది, అది భగవంతుని యొక్క కృపచేతనే. భగవంతుడు ఆయనకు ప్రత్యేకమైన కృపనిచ్చాడనమాట, భగవంతుని యొక్క భక్తుడు. అది చేసినది కూడా భగవంతుని కోసం. ఇదే ఈ యొక్క ఇటువంటి ఒక వర్ణనే ఈ యొక్క గీతా మహత్యంలో శంకరాచార్య చెప్తున్నాడు అనమాట. బ్యూటిఫుల్ శ్లోక అది. భీష్మ ద్రోణ తటా జయద్రజల గాంధార నీలోత్పల శల్యగ్రహాహతి కృపేణ వహని కర్ణేన వేలాకుల అశ్వర్ధామ వికర్ణ ఘోర మకర దుర్యోధనావర్తిని సోతిర్ణా కలు పాండవై రణనది కైవర్తికి కేశవై. రణనది మహాభారతాన్ని ఏం చేస్తుందంటే రణనది అని చెప్తున్నాడు. మన నదులు ఎన్నో నదులు చూసాం, కృష్ణానది, గోదావరి నది, యమునా నది, బట్ ఇది ఏ నది అంటే ఇది రణనది, రణము అనేటువంటి నది. దీనికి భీష్మ ద్రోణ తట, భీష్ములు ద్రోణులే తట అంటే ఈ వైపు ఆ వైపు ఉండేటువంటి ఒడ్డులు అనమాట. భీష్మాచార్య ఒక ఒడ్డు, తర్వాత ద్రోణాచార్య ఒక ఒడ్డు. ఈ రణ అనేటువంటి తటానికి ఒకవైపు భీష్మాచార్య ఒక ఒడ్డు, ద్రోణాచార్య ఒక ఒడ్డు, తర్వాత జయద్రథ జల, జయద్రథ వచ్చి జలమంట ఆ నదికి. ఈవైపు భీష్ముడు ఒక తటమవుతే, ద్రోణుడు ఒక తటమైతే, మధ్యలో జలం వచ్చి ఈ యొక్క జయద్రథుడు. గాంధార నీలోత్పల, గాంధార అంటే ఈ యొక్క శకుని నీలోత్పల, అతను కమలం. ఏ కమలం అంటే బ్లాక్ లోటస్, బ్లూ లోటస్ కాదు, నల్ల కలువ, అది అంత అందంగా ఉండదు, నల్ల కలువ. తెల్ల గ్రహ భవతి కృపేణ వహని, శల్యుడొచ్చి గ్రహాని అంటే శల్యుడొచ్చి ఒక మకర, ఇది ఏమంటారు దాన్ని, ఈ ముసల, ముసలి. కృపేణ వహని, కృపేణ, కృపేణ వచ్చి ప్రవాహం, కృపాచార్య వచ్చి ప్రవాహం. కర్ణేన వేలాకుల, కర్ణుడొచ్చి అలలంట. తర్వాత అశ్వర్థామ వికర్ణ ఘోర మకర, అశ్వర్థాముడు వికర్ణుడొచ్చి ఘోర మకర. వాళ్ళు కూడా ఈ యొక్క దేంతో పోలుస్తున్నారు, మకరం అంటే ముసళ్ళు, ముసళ్ళు ఘోర మకరాలు అంట అవి కూడా, నదిలో భయంకరమైనటువంటి ఈ ముసళ్ళు. దుర్యోధనావర్తిని, లాస్ట్ దుర్యోధనుడు సుడిగుండం అంట వాడు, నదిలో ఉండేటువంటి సుడిగుండం. ఇటువంటిది ఈ రణనది, ఈ మహాభారతం ఉన్నటువంటి కురుక్షేత్ర నది, ఇది రణనది. ఎట్లుందంటే భీష్మాచార్య ఉపక్క ఒక ఒడ్డు, తర్వాత ద్రోణాచార్య ఒక ఒడ్డు, మధ్యలో ఈ జయద్రథ వచ్చి జలము, గాంధారి వచ్చి లోట శకును వచ్చి ఒక లోటస్, ఈ మకరాలు ఉండేటువంటి ఈ యొక్క అశ్వర్ధామ వికర్ణ, శల్యుడు వచ్చి భయంకరమైనటువంటి ఈ యొక్క ఈ ప్రవాహము, కర్ణుడు చాలలు, ఇటువంటి ఘోరమైనటువంటి ఈ రణనదిని వీళ్ళు దాటేయగలిగినారు. ఎవరు? పాండవులు. ఏ విధంగా దాటగలిగినారు? నది కైవర్తకై కేశవై, కేశవుని యొక్క కృపచేత వాళ్ళు దాటగలిగినారు. మహాభారత యుద్ధం అంతా అయిపోతుంది అనమాట. అయిపోయిన తర్వాత అర్జునుడు, శ్రీకృష్ణ భగవానుడు ఇద్దరు రథం మీద ఆసనంలో ఉన్నారు. గుర్రాల్ని భగవంతుడు తీసేయమని చెప్పాడనమాట, దారుకుని చేత తీపించేయబడ్డాడు. భగవంతుడు మాత్రం కూర్చొని ఉన్నాడు ఆ రథం మీద. అర్జునుడు కూర్చొని ఉన్నాడు, దిగడం లేదు. కృష్ణుడు దిగిన తర్వాత దిగాలనుకుంటున్నాడు. మహాభారతం అంతా అయిపోయిన తర్వాత కృష్ణుడు చెప్పాడు, కృష్ణుడు కిందికి దిగేసి ఒక కాలు మాత్రం రథం మీద పెట్టుకున్నాడనమాట, తీలేదాయన. అర్జునుడు చెప్పాడు, అర్జున తొందరగా దిగి నువ్వు అని చెప్పి చెప్పాడు అనమాట. ఈయనకు అర్థం కాలేదు, ఒక కాలు మాత్రం పెట్టుకున్నాడు తీలా పూర్తిగా. ఒక కాలు కింద ఉంది భూమి మీద, ఒక కాలు రథం మీద ఉందనమాట. అర్జునుడికి అర్థం కాలేదు, కృష్ణుడు పూర్తిగా దిగేసిన తర్వాత దిగాలనుకుంటున్నాడు. లేదు లేదు, నువ్వు మొదట ఫస్ట్ దిగే అని చెప్పాడు అనమాట. మహాభారత యుద్ధం తర్వాత అతను దిగేస్తాడు. దిగేసిన తర్వాత కృష్ణుడు కాలు తీసేస్తాడనమాట. తీస్తే రథం మొత్తం ఏముందంటే భస్మం అయిపోతుంది అనమాట, కాలిపోతుంది. అప్పుడు అర్జునుకు ఆశ్చర్యం అయిపోతుంది, ఏమైంది ఇది, ఎందుకు ఇట్లా అయింది అని చెప్పి అడుగుతాడనమాట. అడిగితే ఈ రథం ఎప్పుడో కాలిపోయింది, భీష్ముని యొక్క, ద్రోణాచార్యుని యొక్క, అశ్వత్థామ యొక్క, కర్ణుని యొక్క అస్త్రాల ప్రభావం చేత కాలిపోయింది, నా శక్తి చేత నేను అట్లే పెట్టినాను. ఈ మహాభారత యుద్ధం అయిపోయింది కాబట్టి ఆ యొక్క ప్రభావము ఇప్పుడు అది వర్తిస్తుంది అని చెప్పాడు. ఇటువంటి రణనదిని దాటేదంత సులువు కాదు. భీష్మాచార్య పరశురామురుతో యుద్ధం చేశాడు, 27 రోజులు యుద్ధం చేసి లాస్ట్కి పరశురాముడు ఓడిపోతాడు. పరశురాముడు శ్రీమద్ భాగవతులు ఏం చెప్తుంది, ఆయన మొదట ఈ యొక్క మనోవేగంతో ఈ కార్తవీరార్జున మీద యుద్ధం చేశాడంట. కొద్దిగా అలిసిపోయి తర్వాత వాయువేగానికి వచ్చాడంట. జస్ట్ అంటే మళ్ళీ ఇంకా తక్కువ ఏం వేగం లేదు, ఆయన మనోవేగంతో యుద్ధం చేసేవాడు అనమాట. మనసు ఎంత వేగంతో యుద్ధం చేస్తుందో అంత వేగంతో తన గొడ్డలతో యుద్ధం చేసేవాడు పరశురాముడు. కార్తవీరార్జునుడు 1000 చేతులతో, కార్తవీరార్జునుడు చాలా శక్తివంతుడు, ఈ యొక్క రావణుణ్ణే ఒక కోతి మాదిరి బందీ చేశాడనమాట. అటువంటి వ్యక్తిని సంహరించేసి మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ఈ క్షత్రియులంతా చంపేశాడనమాట. 7 తటాకాలను నింపేశాడు రక్తంతో పరశురాముడు, భగవంతుని యొక్క శక్తి ఆవేశ అవతారం. అటువంటి వ్యక్తినే ఓడించేశాడు భీష్మాచార్య. ఇంకా ద్రోణాచార్య వీళ్ళకంతా విద్య చెప్పినటువంటి వ్యక్తి, అన్ని పరశురాముడి దగ్గర అన్ని అస్త్రాలు తీసుకుంటాడు. ఒకసారి పరశురాముడు ఆయన దానం చేస్తూ ఉంటాడు, మొత్తం అంతా మొత్తం భూమిని అంతా కూడా ఏం చేస్తాడంటే జయించేసి కశ్యపునికి ఆయన దానం చేసేస్తాడు. తర్వాత వచ్చిన బ్రాహ్మణులకంతా దానం ఇచ్చేస్తుంటాడు అనమాట. లాస్ట్ వెళ్తాడు ద్రోణాచార్య, వెళ్ళి అడుగుతాడు నాకు భిక్ష కావాలంటే నా దగ్గర ఏం లేవు అంటాడు. ఆయన నా దగ్గర ఉండేది రెండే ఉన్నాయి, ఇప్పుడు నా శరీరం ఉంది అస్త్రాలు ఉన్నాయంటాడు. అస్త్రాలు ఏమంటాడు, మొత్తం పరశురాముడి దగ్గర ఉంటే అస్త్రాలంతా ద్రోణాచార్యకి ఇస్తాడు. అంత అన్ని రకాల బ్రహ్మాస్త్రం ఉంది, అన్ని రకాల అస్త్రాలు ఉన్నాయి. అదేవిధంగా కర్ణుడు కవచకుండలాలు ఉన్నాయి, జయించే ధ్యాన కష్టం అన్ని శక్తి అస్త్రం ఉంది, అన్ని అస్త్రాలు ఉన్నాయి. ఇంకా అదేవిధంగా అశ్వత్థామ, అశ్వత్థామ చిరంజీవుడు, అతను చనిపోయి చావలేదు, ఇప్పుడు కూడా ఉన్నాడు అశ్వత్థామ. నెక్స్ట్ సప్త ఋషులు ఆయన ఒక ఋషి. నెక్స్ట్ వచ్చేటువంటి మన్వంతరంలో సావర్ణి మన్వంతరం, ఇప్పుడు మనం ఉండేది వైవస్వ మన్వంతరం. నెక్స్ట్ మన్వంతరానికి సప్త ఋషులు ఒకరు అవుతారు ఆయన అశ్వత్థామ. అటువంటి వ్యక్తులు ఎంతో గ్రేట్ పర్సనాలిటీస్ జయించేదే. ఈవెన్ భీష్మాచార్య ఇచ్చామరణ, ఆయన చావు లేదు, మృత్యువు లేదు, వీళ్ళంతా వెరీ గ్రేట్ పర్సన్. ఆ రణనది అందుకే చెప్పింది అనమాట, అంత సులువు కాదు. దాన్ని వాళ్ళు బయటపడగలిగినారంటే భగవంతుడు కేశవ, భగవంతుని యొక్క వాళ్ళు ఆయన యొక్క శరణాగతి పొందిన వ్యక్తులు. దీంట్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, ఇదంతా కూడా రణనది సముద్రము, దాంతో పోలుస్తున్నారు ప్రతి ఒక్కటి ఈ భౌతిక ప్రపంచాన్ని అంతా కూడా. మన స్వశక్తితో మనం దాటలేం, మన స్వశక్తితో ఏదిగానే మనం చేయలేము. ఈ భౌతికమైనటువంటి ఈ సంసార సముద్రం, అదేవిధంగా మనం చేసేటువంటి సాధన, మనం చేసేటువంటి ప్రచారం, ప్రతి ఒక్కటి మన స్వశక్తితో మనం చేయాలంటే చేయలేం. అందుకే ప్రభుపాద వారు ఏం చేస్తున్నారు, జలదూతులు వెళ్ళేటప్పుడు ఆయన ప్రార్థిస్తున్నాడు కృష్ణుడికి, మార్కైన ధర్మంలో చెప్తున్నాడు, కృష్ణ నీ చేతిలో నేను కర్ర లాంటి వాణ్ణి, నువ్వు ఎట్లనో ఉపయోగించుకోనండి. మనం పరికరంగా మారాలి భగవంతునికి, అప్పుడు మనము ప్రచారం బాగా చేయగలము, మన సాధన బాగా చేయగలము, మనం ఆ యొక్క భగవంతుని యొక్క మనస్సును మనం అర్థం చేసుకోగలం. భగవంతుని యొక్క మనస్సుని గురువు ద్వారా మనం అర్థం చేసుకుని దాని ద్వారా మనం పోగలం. ఇక్కడ ఈ ధర్మరాజు తర్వాత గొప్ప గొప్ప వ్యక్తులంతా కూడా భగవంతుని యొక్క పవిత్ర భక్తులు. వాళ్ళు భగవంతుని యొక్క కోరికను అర్థం చేసుకుని ఆయన కోరిక మేరకు భగవంతుని కీర్తించాలని చెప్పి వాళ్ళు ఇంత కఠినమైనటువంటి ఈ యొక్క కార్యక్రమాలంతా చేస్తున్నారు. కాబట్టి ప్రభుపాద గారు అదే మనకి యుధిష్ఠిర మహారాజుకి ప్రభుపాదికి మనము ఇక్కడ సౌమ్యాన్ని చూడొచ్చు అనమాట. యుధిష్ఠిర మహారాజు పెద్ద అశ్వమేధ యజ్ఞం చేశాడు ఆయన, అదేదో ఆయన దయించేశాడు మొత్తం రాజ్యాలను అశ్వమేధ, సారీ రాజస్వ యజ్ఞం చేయాలంటే మొత్తం రాజులంతా తన ఆధీనంలో ఉండాలి, మొత్తం అన్ని వైపులు పంపించారు తన సోదరులంతా కూడా. ఈవన్న ఈ యొక్క అశ్వమేధ యజ్ఞమైన రాజస్వ యజ్ఞం ఇంకా కఠినం అశ్వమేధ యజ్ఞం కంటే కూడా. ఆయన అన్ని ప్రపంచమంతా కూడా జయించాడు అనమాట తన యొక్క సోదరులంతా పంపించి. దేనికోసము? భగవంతుని కీర్తించారు. ప్రభుపాద వారు కూడా ఎంత కఠినం చెప్పండి, రాజులంతా జయించాలంటే చాలా కఠినం, అంత సులువైనటువంటి పని కాదు. అదేవిధంగా ప్రభుపాద వారు ఆయన ప్రపంచమంతా తిరిగాడు, తన శిష్యులంతా పంపించాడు ఫుల్ వరల్డ్కి. దేనికోసము? అన్ని దేశాలను జయించాడు ఆయన ప్రభుపాద వారు కూడా, కలియుగంలో కూడా. దేంతో జయించాడు? భగవంతుని యొక్క నామంతో. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనిషిని హృదయాన్ని శరీరం మార్చేదానికంటే కూడా హృదయం మార్చేది ఆయన కఠినం. శరీరం మార్చేదని తెలుసు కదా, అంటే అతన్ని సంవరించేదానికంటే అతని హృదయాన్ని మార్చేది తన కఠినం. యుద్ధం చేసేది ధర్మరాజు ఏం చేశాడు, తన యొక్క సోదరులంతా పంపించి యుద్ధం చేసి కొంతమంది సంహరించి జయించేశాడు. బట్ ప్రభుపాద వారు ఆ విధంగా కాదు, అన్ని దేశాలకు పంపించి వాళ్ళ హృదయాన్ని మార్చి జయించాడు అనమాట అన్ని రకాలైన జనాల్ని. అది ఇంకా కఠినమైనటువంటి పని. ఇది కూడా ఒక సముద్రమే, ప్రభుపాద వారు చేసినటువంటి ప్రయత్నం కూడా ఒక సముద్రం ఇవ్వడమే. లైక్ ఒక మహాభారతంలో ఇక్కడ ఏం చెప్పారు, రణనది అనేసి, అట్లా అది కూడా ప్రచారంలో కూడా ప్రభుపాద వారు పెద్ద నదిని సముద్రాన్ని ఈదారనమాట. ఇన్ జలదూతలో ఆయన బాంబే నుంచి న్యూయార్క్కి వెళ్ళింది, ఒక సముద్రం దాటడం అనేది అది కష్టమే, బట్ దానికంటే కష్టమైనటువంటి పని ప్రభుపాద వారు చేసినటువంటి ప్రచారం అనేటువంటి సముద్రం. ఆయన ఎన్నో కష్టాలు తీసుకున్నాడు, దాంట్లో ఎన్నో ఆటంకాలు తీసుకున్నాడు. సోల్జర్స్ని తయారు చేశాడు, ఎంతో శక్తివంతమైనటువంటి యోధులను తయారు చేశాడు, గొప్ప గొప్ప యోధులంతా కూడా అన్ని దేశాలకు పంపించాడు ప్రచారానికి. మనకు గొప్ప అవకాశం ఏమంటే, మనం అనుకుంటున్నాం అప్పుడు మహాభారత యుద్ధంలో మనం కానీ ఉండి ఎంత బాగుండేది, రావణాసు యుద్ధంలో ఉంటే మనం ఎట్లా బాగుండేదని. అదే అవకాశం మనకు కూడా ఉంది ఇక్కడ. శ్రీల ప్రభుపాద వారి యొక్క ఈ రాజసూయ యజ్ఞం ప్రపంచాన్ని కృష్ణ చైతన్యంలో మార్చేటువంటి రాశి యజ్ఞం. ఇంకా అద్భుతమైనటువంటి యజ్ఞం ఇది. దీంట్లో మనకు అవకాశం వచ్చింది, మనం కూడా పాల్గొనడానికి అవకాశం వచ్చిందనమాట. కాబట్టి మన అవకాశం వినియోగించుకోవాలి. ప్రభుపాద గారు సాధించారు కూడా, అన్ని దేశాల్లో ఆయన ఏం చేశాడు, ఆయన పుస్తకాలను వితరణ చేశాడు. అన్ని దేశాల్లో భక్తులు ఇప్పుడు ఏం చేస్తున్నారు, హరినామ సంకీర్తన చేస్తున్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే, నామ సంకీర్తన జరుగుతుంది. ఇంకా జరుగుతూనే ఉంది అనమాట యజ్ఞం, నామ సంకీర్తన యజ్ఞం. అది రాజసూ యజ్ఞం, ఇది సంకీర్తన యజ్ఞం, ఇది సర్వశుభప్రదం, ఇది అందరికీ శుభాన్ని కలిగిస్తుంది. ఆ రోజు ధర్మరాజు ఆయన ఎంతో కఠినమైనటువంటి ఈ రాజసూ యజ్ఞాన్ని చేసి అందరూ జీవుల్ని ఆయన సంతృప్తిపరిచారనమాట. ప్రభుపాద వారు ఈ కలియుగంలో ఇప్పుడేం చేశాడు, ప్రపంచమంతా శ్రీ చైతన్య మహాప్రభు యజ్ఞాన్ని తీసుకెళ్లి హరినామ సంకీర్తన యజ్ఞాన్ని అన్ని జీవులు సంతృప్తి చెందేటట్లు, అన్ని యొక్క రకాలటువంటి జనాలు, అన్ని రకాలటువంటి జాతులు, అన్ని రకాలటువంటి కులాలు అందరినీ ఏం చేస్తున్నాడు ప్రభుపాద వారు, కృష్ణ చేతుల్లో అంటున్నారు. కాబట్టి ఈ యజ్ఞంలో పాల్గొనడానికి, అప్పుడు యజ్ఞంలో పాల్గొనడానికి మనకు అవకాశం లేకుండా ఉండొచ్చు, ధర్మరాజు యొక్క రాశి యజ్ఞంలోనో లేదు ఈ యొక్క ఈ రావణాసుడి యొక్క యుద్ధంలోనో లేదంటే ఈ యొక్క మహాభారత యుద్ధంలోనో. ఇప్పుడు మనకు శ్రీ చైతన్య మహాప్రభు యజ్ఞంలో పాల్గొనడానికి మనకు అవకాశం వచ్చింది అనమాట, మనకు గొప్ప అవకాశం వచ్చింది. మనం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నమాట. దానికోసం మనం ఏం చేయాలి, భగవంతునికి శరణాగతి పొందాలి. శరణాగతి పొందినప్పుడు భగవంతుడు మనకి సహాయం చేస్తాడనమాట. సహాయం అనేది రకరకాలుగా వస్తుంది. ఇప్పుడు కొన్నిసార్లు ఏమిటంటే కనిష్ట స్థాయిలో మనం భగవంతుని యొక్క సహాయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఒకసారి ఏమిటంటే ఒక వ్యక్తి ఒక పెద్ద ద్వీపంలో పడిపోయాడనమాట. అంటే వెరీ స్మాల్ ద్వీపం అంటే అది ఒక చిన్న ఐలాండ్ అనమాట. మనం కానీ శ్రీలంకకి వెళ్ళినామంటే శ్రీలంక కానీ తర్వాత ఫీజీ ఐలాండ్స్కి వెళ్తే కన్నా అంత చిన్న చిన్న ద్వీపాలు ఉంటాయి. కొన్ని ద్వీపాలు ఎట్టుంటాయంటే రాత్రిపూట కవర్ అయిపోతాయి వాటర్తో, అలలు పెద్దవైనప్పుడు మళ్ళీ పగలవుతే ఏం చేస్తాయి చూస్తుంటాం మనం. కొన్నిసార్లు చెరువుల్లో కానీ నదుల్లో కానీ సముద్రంలో కానీ అక్కడక్కడ చిన్న చిన్న ఐలాండ్స్ ఉంటాయి, అవి అలలు పెద్దవైనప్పుడు కవర్ అయిపోతాయి, మిత్రప్పుడు క్లియర్ ఉంటాయి. అట్లా ఒక వ్యక్తి ఏం చేశారంటే ఒక చిన్న ఐలాండ్లో ఒక ద్వీపంలో పడిపోయారనమాట. సమ్మో ఇంకా రాత్రి అలలు పెరిగితే కానీ ఏమవుతుంది, మునిగిపోతాడు, చనిపోతాడు. అతను భగవద్గీతలో ఒక శ్లోకం చదివినాడనమాట, యోగక్షేమం వహామ్యహం, ఎవరైతే నాకు శరణాగతి పొందుతారో వాళ్ళని నేను రక్షిస్తాను భగవంతుడు చెప్పినాడు. సరే ఇతను ఆ యొక్క ద్వీపంలో పడిపోయాడు. సరే ఒక చిన్న ఒక నావ అక్కడికి వచ్చిందనమాట, చిన్న తెప్ప, తెప్ప అంటారు కదా, అది అక్కడికి వచ్చింది. చూశారనమాట తెప్పలో ఉండేవాళ్ళు, హే రాత్రి అవుతుంది అలలు వచ్చేస్తాయి నువ్వు చనిపోతావు వచ్చాయన్నారు. లేదు లేదు, భగవద్గీతలో కృష్ణ భగవాన్ చెప్పాడు నన్ను రక్షిస్తానని చెప్పి ఆయన నన్ను రక్షించాలి అని వేరేవాడు పిచ్చోడు కూడా అని చెప్పి వెళ్ళిపోయారనమాట వాళ్ళు. తర్వాత ఇంకొక స్టీమర్ పోతుండేదనమాట దారిలో, వాళ్ళు చూశారు ఒక వ్యక్తి ద్వీపంలో పడుతున్నారని చెప్పి. అప్పుడు వాళ్ళు కూడా స్టీమర్ నుంచి నిచ్చెన వేసి, అరే వచ్చేవయ్యా రాత్రి చీకటి ఏంటంటే అల్లలు వస్తాయి చచ్చిపోతామని చెప్పారనమాట. వాడు చెప్పాడు నేను రాను, భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు కృష్ణుడు చెప్పాడు నన్ను రక్షిస్తానని చెప్పి నేను రాను పో అని చెప్పాడు. వాళ్ళు ఏం చేస్తారు, పట్టుకుంటే కదా నిచ్చెన్ని లాగడానికి వెళ్ళిపోయారనమాట. వీళ్ళు పోయి బయట రిపోర్ట్ చేశారనమాట ఒడ్డున. వాళ్ళు ఒక హెలికాప్టర్ పంపించారనమాట. పంపిస్తే పైనుంచి వాళ్ళు తాళ్ళంతా వేసి పిలుస్తున్నావే వచ్చేవయ్యా వచ్చేవా అని చెప్పారనమాట. వాడు నేను రాను అంటున్నాడు, భగవంతుడు రక్షిస్తానన్నాడు రక్షిస్తాడు. ఎక్కడ వెళ్ళిపోయింది అనమాట, చీకటి అయిపోయింది, ఫుల్ వాటర్ వచ్చేసింది, చచ్చిపోయాడనమాట. సరే నెక్స్ట్ అథారిటీ యమధర్మరాజు అనమాట, ఆయన దగ్గరికి వెళ్ళారనమాట. వెళ్ళిన తర్వాత ఆయన అడిగాడనమాట, నువ్వు ఇతను అడుగుతున్నాడు యమధర్మరాజుని, చూడు భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు కదా నన్ను రక్షిస్తానని చెప్పి, చూడు నన్ను రక్షించలేదు. అప్పుడు యమధర్మరాజు చెప్పాడు, ఒరి మురక నీకు భగవంతుడు రక్షిస్తానని చెప్పాడు, ఆయన రక్షించే దాంట్లో నీకు చిన్న తెప్పను పంపించాడు, ఒక స్టీమర్ను పంపించాడు, తర్వాత ఒక హెలికాప్టర్ను పంపించాడు భగవంతుడు, నువ్వు దాన్ని తీసుకోలేదు, నువ్వే మురుకుడివి, ఆయన భగవంతుడే పంపించింది దాన్ని. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు నేను రక్షిస్తానని చెప్పి, రక్షించడం కోసం అన్ని పంపించాడు ఆయన, అన్ని రకాలుగా ప్రయత్నం చేశాడు, నువ్వు దాన్ని తీసుకోలా, నువ్వు గుర్తించలా. భగవంతుని యొక్క ఏర్పాటు ఏ విధంగా ఉంటుంది మనకు తెలియదు. అట్లా మన జీవితంలో మనం కొన్ని సమస్యలు వస్తుంటాయి మనకి, ఈ వ్యక్తి మాదిరి వదిలేస్తుంటాం మనం, భగవంతుని యొక్క సహాయాన్ని మనము వదిలేస్తుంటాం. ఆ తెప్పను పంపించింది, ఆ స్టీమర్ను పంపించింది, ఆ హెలికాప్టర్ను పంపించింది పరమాత్మ భగవంతుడే, దాన్ని గుర్తించలేకపోయాడు వ్యక్తి. అట్లా మన జీవితంలో కూడా ఎన్నో రకాల సమస్యలకి భగవంతుడు పరమాత్మ రూపంలో మనకు డైరెక్షన్స్ ఇస్తూ ఉంటాడు, మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు, సహాయం చేస్తూ ఉంటాడు. దాన్ని మనం గుర్తించలేం, బద్ధ స్థితిలో మనకి భగవంతుని యొక్క ఏర్పాట్లు మనకి అర్థం కాదనమాట. కాబట్టి అది గుర్తించి, అది ఎట్లా గుర్తించగలుగుతాము, సాధువుల యొక్క సాంగత్యం ద్వారా, గురువు యొక్క గైడెన్స్ ద్వారా మనం గుర్తించగలుగుతాం అన్నమాట. గుర్తించి మనం దాన్ని అసహాయాన్ని తీసుకోవాలి. తీసుకొని మనం భక్తి సేవలో హరినామాన్ని జపిస్తూ వచ్చినట్లయితే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ రామ, మనం ఏమవుతాము, ఈ భౌతికమైనటువంటి భవసాగం నుంచి బయటపడి భగవంతుని యొక్క శరణాగతి, భగవంతుని దగ్గర చేరగలుగుతాం. ఏ విధంగా ధర్మరాజు ఈ భయంకరమైనటువంటి సముద్రం నుంచి, ఈ యొక్క మనోరథ అనే సముద్రం నుంచి ఎట్లా బయటపడినాడో, అదేవిధంగా ఈ రణనది నుంచి పాండవులు ఎట్లా బయటపడినారో, ఆ విధంగా మనము భౌతికమైనటువంటి ప్రపంచం నుంచి బయటపడతాము మనం భగవంతుని యొక్క పాదారవిందాల్ని గట్టిగా పట్టుకోవడం ద్వారా. అది ఈ యొక్క ఏ విధంగా భగవంతుని పాదాలు ఏ విధంగా పట్టుకోవడం అంటే, వైష్ణవుల శరణాగతి పొందడము, గురువుకి శరణాగతి పొందడము, తర్వాత శాస్త్రాలకి శరణాగతి పొందడం ద్వారా భగవంతుని, అవి భగవంతుని యొక్క పాదాలకి ప్రాతినిధ్యం వహిస్తాయన్నమాట. మనం నేరుగా పోయి విగ్రహాన్ని పట్టుకునేది కాదు, మనం భగవంతుని యొక్క పాదాలను పట్టుకోవడం అంటే గురువు యొక్క, సాధు యొక్క, శాస్త్రాల యొక్క సూచనలు మనము ఆచరించడం. ఆ విధంగా చేస్తూ వచ్చినట్లయితే మనం జీవితంలో ఎంతో ఆనందంగా మనము జీవితాన్ని గడుపుతూ ఉంటాం. హరే కృష్ణ. ఏదైనా ప్రశ్న అంటే ఒక ప్రశ్న అడగచ్చు. జయ గంధరా శ్రీమద్ భాగవతంకి, శిలా ప్రభుపాదానికి, గురుదేవికి గౌరవ ప్రేమానందం చెయ్యాలి.